మీరు ఉచితంగా వైద్యం చేసే పుణ్యాత్ములు, అటువంటి మీకు తప్పక సోమపానం అర్హత కలిగిస్తా అన్నాడు ఆయన. దేవతలు వెళ్ళిపోయారు, అశ్విని దేవతలు. ఇది జరిగిన కొద్ది రోజులకి ఈ సుకన్య తండ్రి శర్యాతి మహారాజు గారు ఇంట్లో ఉండగా వాళ్ళ ఆవిడొచ్చి, ఏమండి పిల్లకి పెళ్లి చేశారు, ఒక్కరోజైనా వీళ్ళు అమ్మాయిని చూస్తున్నారా, అడవిలో పాప ముసలాడితో ఏ కష్టాలు పడుతుందో, ఏం తండ్రి అండి మీరు, ఒకసారి వెళ్ళి చూడండి అది. అప్పుడప్పుడు ఆడవాడు మగవాడు అలా గెలగానే వాళ్ళు కూడా వెంటనే బయలుదేరాలి కదా ధర్మం ప్రకారం, అవును సుమా అని వెంటనే ఈయన గుర్రం ఎక్కి అడవికి వచ్చాడు. తీరా అడవికి వచ్చి చూస్తే మంచి కుర్రాడు కుర్రది కలిసి టింగురంగాని పడుకుంటున్నారు అన్నమాట అక్కడ, అటు ఇటు కూడా. ఇది చూచి ఈయనకి మతిపోయింది, నా కూతురు ఎంత చెడ్డ పని చేసింది, ఆ ముసలి మొగుడిని చంపి వీడు ఎవడో పడుచువాడితో తిరుగుతోందనమాట, అందుకే ముసలాడికి చేయకూడదని అనుకున్నాను, అయినా వినిపించుకోకుండా పెద్ద పతివ్రతలా కబుర్లు చెప్పింది, ఇలాంటి కూతుర్ని చంపినా తప్పులేదు కానీ ఆడదాన్ని చంపకూడదు అంటూ కోపంగా కూతురు దగ్గరికి అల్లుడి దగ్గరికి వస్తుంటే, నాన్నగారు నమస్కారం అంది. మామయ్య నమస్కారం అన్నాడు ఈయన. ఎవడరా నీకు మామయ్య, నా అల్లుడు ముసలాడు గుడ్డివాడు, నువ్వు పడుచువాడివి, ఎవడవి నువ్వు దుర్మార్గుడు అంటే సుకన్య పకపక నవ్వింది. ఎందుకమ్మా నవ్వుతావు, వంశాన్నంతా పాడు చేశావంటే, లేదు నాన్నగారు మీ అల్లుడేనండి అంది. నా అల్లుడు నాకు తెలియదు అంటాడు ఈయన. అప్పుడు ఆమె జరిగిందంతా చెప్పి, అశ్వినీ దేవతల అనుగ్రహంతో మీ అల్లుడు గారు ఇదివరకు గిల్లుడిలో ఉండేవాడు అల్లుడయ్యాడు అని చెప్పగానే ఆయనకి మతిపోయి, మహాత్ములు మీరు క్షమించండి, పొరపాటున అల్లుడిని దుర్భాషలాడాను అనగానే ఆయన దీవించి, మహారాజా ఇప్పుడు మీరు నాకు ఒక ఉపకారం చెయ్యాలి, నాకు ఈ శరీరమును ప్రసాదించి ఆరోగ్యం ఇచ్చిన అశ్విని దేవతలకి నేను సోమరసం ఇవ్వాలి, మీరు యజ్ఞం చెయ్యండి అని అడవిలో ఒక మహాయాగం చేయించాడు ఆయన చేత. ఆ యాగంలో దేవతలందరినీ ఈ చవన మహర్షి తన మంత్రశక్తితో ఆహ్వానించాడు. చవనుడికి పక్కన భృగు వంశస్థులంతా పురోహితులుగా బ్రహ్మలుగా ఉన్నారు. యజ్ఞం ప్రారంభమయ్యింది. ఓం ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ యదన్నమమానగానే ఇంద్రుడు వచ్చి కూర్చున్నాడు. ఆ పక్కన అగ్ని, ఇలా దేవతలు దిక్పాలకులు కూర్చున్నాక ఈ ఇంద్రుడికి పక్కన కుడివైపున అశ్విని దేవతలకి ఆహ్వానం చేసి వాళ్ళని కూర్చోబెట్టాట. దాంతో ఇంద్రుడు పళ్ళు పటపట కొరికి, ఈ అశ్విని దేవతలు యజ్ఞములో భాగము పొందడానికి అర్హులు కారు, నేను శాపం పెట్టాను వాళ్ళకి, సోమరసం తాగడానికి వాళ్ళు పనికిరారు, అందులో నా పక్కన కూర్చోబెడతావుటాయి చవన, చంపేస్తాను నిన్ను ఏమనుకుంటున్నావో, వాళ్ళని పంపేయి అన్నాడు. అప్పుడు చవరుడు చిరునవ్వు నవ్వుతూ ఏమీ కోపగించకుండా, ఇంద్రా వాళ్ళు దేవతలే, పైగా సూర్యభగవానుడు కొడుకులు, అటువంటి దేవవైద్యులు అనర్హులు ఎందుకు అవుతారు, నేను వాళ్ళకి మాట ఇచ్చాను, నీ పక్కనే కూర్చుంటారు, నువ్వు కూడా వాళ్లతో కలిసి సోమరసం తాగు అనగానే, ఈ యజ్ఞం నా అధీనం, నేను ఆగ్రహించానా యజ్ఞ ధ్వంసం అవుతుందన్నట్ట, నువ్వు ఏం చేసుకున్నా పర్వాలేదు అని అందరికీ సోమరసం ఇచ్చాడు. దాంతో ఇంద్రుడికి మండి వజ్రాయుధం ఎత్తి, ఒక్కసారి నేను చంపుతున్నానని చెయ్యెత్తాట. ఎత్తగానే ఈయనేం చేశాడు, హుం ఫట్ బాహుస్తంభయ అన్నాడు. అనగానే ఆ చెయ్యి అలా బిగుసుకుపోయిందిట. అంటే ఇంద్రుడు మనకి జగదేగవీరుడు అతిలోక సుందరులు అలా బిగుసుకుపోయాడు, ఇక కదలకుండా ఆ విగ్రహంలో అయిపోయాడు. అస్సలు కదలడు, ఆ చెయ్యి విగ్రహం అయిపోయింది అనమాట, వజ్రం కదలదు. దాంతో ఆయన గజగజలాడిపోయాడు. ఈలోపు ఏం చేశాడు చవనుడు, నేను యజ్ఞం చేస్తూ ఉంటే యజ్ఞ దీక్షలో ఉన్న నా మీదకి చెయ్యి ఎత్తావు, నీ చెయ్యి నువ్వు బిగుసుకుపోయారు, ఇక చూడు నీ అంతం చూస్తాను అని యజ్ఞకొండంలో నుంచి ఒక భయంకర శక్తిని సృష్టించాడు. ఓ పెద్ద రాక్షసుడు పైకొచ్చి అమాంతంగా ఇంద్రుడిని మింగబోయాడు. దాంతో ఇంద్రుడు వణికిపోయి గురువుగారు రక్షించండి అని బృహస్పతిని పిలిచాడు. అప్పుడు గురువుగారి కిందకు వచ్చి, ఈయన శక్తి నీకు తెలియదయ్యా బాబు, ఈ చవనుడు తలుచుకుంటే సృష్టి ప్రతి సృష్టి చేస్తాడు, ఆయన పరమభక్తుడు, అటువంటి మహాత్ములతో తగాదా పడకు, నా మాట విను, క్షమార్పణ కోరుకుంటే ఆయనే రక్షిస్తాడు, లేకపోతే నేను కూడా రక్షించలేనన్నాడు గురువుగారు. అప్పుడు ఇంద్రుడు చవనుణ్ణి, చవన చెయ్యెత్తి దండం పెట్టడానికి వీలు లేకుండా ఉంది, చెయ్యి బిగుసుకుపోయింది నీ మంత్రం వల్ల, ఈ రాక్షసుడు నన్ను మింగేటట్టున్నాడు, రక్షించు శరణు అనగానే వెంటనే రాక్షసుణ్ణి ఆయన పక్కకి పంపేసి తన మంత్రశక్తితో బిగుసుకుపోయిన ఇంద్రుడి చేతిని యథాప్రకారంగా మార్చాడు. అప్పుడు ఇంద్రుడి దగ్గరకు వచ్చి, చవన మహర్షి ఎంత శక్తి అయ్యా, నీకు ఈ శక్తి ఎలా వచ్చింది అంటే, నేను నిరంతరము వాసుదేవ స్మరణ చెయ్యడం వల్ల ఈ శక్తి నాకు వచ్చింది, 16,000 సంవత్సరముల పాటు పుట్టలు పోసినా విడిచిపెట్టకుండా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రానుష్ఠానం చేశాను. అనుష్ఠాన శక్తి ఇది, ధర్మం తప్పనివాడు సత్యం తప్పనివాడు భగవన్నామం చేస్తే ఆ నామం అనంత శక్తి ఇస్తుంది అని అతన్ని ఇంద్రుని అనుగ్రహించి అన్నమాట ప్రకారంగా అశ్విని దేవతలకి సోమరసమిచ్చి వారి చేత సోమపానం చేయించాడు. వాళ్ళు ఆశ్చర్యపోయి కృతజ్ఞత చెప్పుకుని, మా జీవితంలో ఇక ఇంద్రుడి పక్కన కూర్చుని యజ్ఞంలో వాటా పొందుతాం అనుకోలేదు. నువ్వు వాటా ఇవ్వడమే కాదు, నీ మహిమ చూపించావు. ఓరి బాబో, ఇంద్రుండే స్తంభింపజేసిన నీ మహిమ ముందు మా మహిమ ఎంత? ఇంద్రుడి తోలికి ఎవరైనా వెళ్ళగలమా మేము? కానీ నువ్వు మా కళ్ళెదురుగుండా ఇంద్రుండే బంధింపజేశావే. అబ్బా, నీ శక్తి నువ్వు సొంతానికి వాడుకోక పోబట్టి ఇంతకాలం ముసలివాడిగా ఉన్నావు, నీకు కృతజ్ఞతలు అని వాళ్ళు నమస్కరించి వెళ్ళిపోయారు. అంతటి మహానుభావుడు ఆ చవన మహర్షి. ఆ చవనుడికి సుకన్యకి ఇప్పటికీ కూడా ఆ ప్రాంతంలో అర్చనలు జరుగుతూ ఉంటాయి. ఆ ప్రాంతం నైమిషారణ్యానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఆ యజ్ఞం జరిగిన చోటు. అక్కడే రామచంద్రుడు రావణాసురుడిని చంపాక చేతిలోకి తల వెంట్రుకలు లాంటి వెంట్రుకలు వస్తే ఒక మడుగులో స్నానం చేసి ఆ వెంట్రుకలు వదులుచుకున్నాడు. అందుకే రాముడి యొక్క బ్రహ్మహత్యని కూడా వదిలించిన పరమ పవిత్ర స్థలంగా పేరది. అక్కడ సుకన్యా చవనుల యొక్క కథని కీర్తిస్తూ ఉంటారు. ఆ తర్వాత శర్యాతి మహారాజు గారికి పిల్లలు మగపిల్లలు లేకపోతే ఈ చవనుడు ఆయన్ని దీవించాడు. దీవించబట్టి శర్యాతికి 10 మంది కొడుకులు పుట్టారు. వరసగా ధృష్టకేతుడు, ఆ తర్వాత నభగుడు అనేవాడు పుట్టాడు. ఈ నభగుడు అనేటటువంటి వాడికి 6 కొడుకులు పుట్టారు. ఈ నభగుడు యొక్క 6 కొడుకుల్లో పెద్దవాడి పేరు నాభాగుడు. ఈ నాభాగుడు అనేవాడు గురుకులానికి వెళ్ళి ఏకధాటిన 12 ఏళ్ళు చదువుకున్నాడు. ఈ 12 ఏళ్ళు ఆయన గురుకులంలో చదువుకునే సమయంలో ఈయన అన్నగారులు 5 మొత్తం రాజ్యం అంతా పనిచేసుకున్నారట. ఈయనకి వాటా అట్టే పెట్టలేదు. పాపం నాభాగుడు చదువు పూర్తి చేసుకొచ్చి నాకు ఇల్లు ఎక్కడుంది అని అడిగాడు. అన్నదమ్ములు అన్నారు, ఏమో మాకేం తెలుసు, నాన్నగారు ఆస్తి నువ్వు లేవు, చచ్చిపోయావేమో అనుకున్నావు, మేము పనిచేసుకున్నాం. పంచుకున్నాక ఇప్పుడు ఎవరి వాటా ఎవరు తగ్గించుకుంటారు? నీకు ఇల్లు ఇవ్వడం కుదరదు. నువ్వు ఇదివరకు ఎక్కడ చదువుకున్నావు అక్కడే గుడిసెలో తలదాచుకో, లేదా నాన్నగారిని అడుగు అన్నారట. అంటే ఆ రోజుల్లో కూడా ఇలాంటి అధర్మాలు అక్కడక్కడ ఉన్నాయి, కొంచెం తక్కువ ఉండేవి. కుర్రాడు 12 ఏళ్ళు చదువుకెడితే వాడు వచ్చేలో వాడు ఆస్తి లాగేసుకున్నారట, పనిచేసుకున్నారట రాజ్యం అంతా. ఈయన తెల్లబోయి అన్నదమ్ములతో యుద్ధం చేయడం మహాపాపం, ఆస్తి మొత్తం నశించిన ధర్మశాస్త్ర ప్రకారంగా సోదరులతో తగాదా పడకూడదు, అందులో మీరు అన్నలు నీ తమ్ముడిని, నాన్నగారి దగ్గరికే వెడతా అని వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళాడు. విభజించి రిభ్రాతల్ల తన్ని వెత్తం బధిపా. చూసావా మహారాజా, అన్నదమ్ములు అతని ఆస్తి పంచుకుంటే ఏమాత్రం తగాదా పడకుండా నాన్నగారి దగ్గరికి వెళ్ళి, తండ్రి నభగ మహారాజా ఆస్తి కోసం సోదరులతో యుద్ధం చేయలేను, కానీ అలాగని మరి నేను బతకాలి కదా, నాకేమిటి ఆస్తి అని అడిగాడు. అనగానే ఆయన చిరునవ్వు నవ్వి, సోదరుల మీద నీకున్న ప్రేమలో 1000 వంతు వాళ్ళకి నీ మీద లేదు, కాబట్టి నువ్వు వంశాన్ని నిలబెడతావు. నీకు ఒక మంచి ఉపాయం చెబుతున్నాను విను. నైమిషారణ్యంలో సత్తరయాగం అని ఒక యజ్ఞం చేస్తున్నారు అంగిరసులని పేరు కలిగిన ఋషులు. అంగిరస గోత్రంలో పుట్టారు వాళ్ళు, ఆంగిరసులు అంటారు అందుకే వాళ్ళని. వాళ్ళు మహాయజ్ఞం చేస్తున్నారు. ఈ యజ్ఞంలో 6వ రోజు ఒక కర్మ ఉన్నది. ఈ 6వ రోజు ఏ పని చెయ్యాలో వాళ్ళకి తెలియక తికమక పడుతున్నారు వాళ్ళు. నువ్వు వెళ్ళి 6వ రోజు యజ్ఞములో ఏం చెయ్యాలో వాళ్ళకి చెప్పు. నువ్వు గురుకులంలో ఏ యజ్ఞం ఎలా చెయ్యాలో నేర్చుకున్నావు కదా, సత్తరయాగం చాలా కాలం సాగుతుంది, ఆ యాగంలో 6వ రోజు చెయ్యవలసిన కర్మ ఏమిటో వాళ్ళకి చెప్పు. వాళ్ళు మెచ్చుకుంటారు, యజ్ఞం అయిపోయాక వాళ్ళ ధనం నీకు ఇచ్చేస్తారు అనగానే ఈయన నైమిషారణ్యానికి వెళ్ళాడు. ఆ సమయంలో అంగిరసులు సత్తరయాగం చేస్తున్నారు. సత్తరయాగం వాళ్ళు 6 నెలల పాటు చేస్తారు. ఈ 6 నెలలు వాళ్ళు సత్తరయాగం ఎలా చేస్తున్నారో తెలుసా, వాళ్ళకి శివుడు ఒక గొప్ప శక్తి ఇచ్చాట. ఆ శక్తి వల్ల వాళ్ళు రాళ్ళు పట్టుకుంటే ఆ రాళ్ళు బంగారం అయిపోతుంది. దాంతో వాళ్ళు 5 కొండల్ని బంగారంగా మార్చారు. ఏకంగా 5 కొండల బంగారముతో వాళ్ళు యజ్ఞం చేస్తున్నారు. ఎందుకు యజ్ఞం చేయడం? ఈ యజ్ఞం చేశాక శరీరముతో వాళ్ళు కైలాసానికి వెళ్ళిపోతారు. అంత యాగంలో అంత మహాత్ములకి కూడా 6వ రోజు చెయ్యవలసిన కర్మ తెలియలేదు. చూసారు, అది కూడా కర్మయోగం అంటారు. అంత పండితులకి 6వ రోజు ఏం చెయ్యాలనిపించిందిట. ఆ సమయంలో ఈయన వెళ్ళాడు. వెళ్ళి, మహాత్ములారా, ఈరోజు 6వ రోజు కదా, యజ్ఞం ఎందుకు చేయటం లేదంటే ఈరోజు ఏం చెయ్యాలో తెలియటం లేదండి అన్నారట వాళ్ళు. ఆ అయితే చెబుతున్నా వినండి, 6వ రోజున చేతికున్న కంకణానికి ఇంకొక ముడి కొత్తగా వెయ్యాలి. చేతికి దీక్షా కంకణం అని కడతారు. ఈ కంకణానికి సాధారణంగా 3 ముళ్ళు వెయ్యాలి. 3 ముళ్ళు కాకుండా లూజు ముడి వేస్తారు చాలామంది, అలా వేస్తే దీక్షా కంకణం కాదు. 3 ముళ్ళు వేయాలి. 6వ రోజున 4వ ముడి వెయ్యాలి. మళ్ళీ ఆ ముడి మీద పసుపు కుంకుమ అద్దాలి. ఈరోజు అడవి పంది ముట్టుకున్న మట్టితో ఒంటికి రాసుకుని స్నానం చెయ్యాలి. ఈరోజు పాయసానాన్ని వండి దానిలో ఆవు నెయ్యి వేసి దానిని యజ్ఞగుండంలో దేవతలకి ఆహూతులుగా ఇవ్వాలి. ఈరోజు దర్భల మీద మాత్రమే కూర్చోవాలి. సృక్కు స్రవలని అస్తవ్యస్తం చేయాలి. సృక్కు స్రవల్లో కుడి చేతిలో ఉన్నది ఎడమ చేతిలోకి, ఎడమ చేతిలోది కుడి చేతిలోకి తీసుకోవాలి. ఆ తర్వాత మీరు సృష్టించిన బంగారం మీద మీరు వ్యామోహం విడిచిపెట్టి ఈ సువర్ణమంతా పరమాత్మయే అనండి. ఎందుకని, సువర్ణము అంటే పైకి బంగారం, సు అంటే మంచి, వర్ణము అంటే అక్షరం. ఇంతకీ సువర్ణం అంటే మంచి అక్షరం, అనగా పరమేశ్వరుడి నామములన్నీ సువర్ణములే. కాబట్టి ఈ సువర్ణమే ఆ సువర్ణమనుకుని దీని యజ్ఞగుండంలో వేసేయండి అన్నట. అందుకే ఈశ్వరుడికి సువర్ణలింగాయ నమః అంటే మంత్రం నమశివాయ అనే పంచాక్షరీ మంత్రస్వరూపుడవైన లింగస్వరూప నీకు నమస్కారం. సువర్ణలింగం అంటే బంగారపు లింగం కాదు, అక్కడ పంచాక్షరీ మంత్రమే లింగము, లింగమే పంచాక్షరి. అటువంటి పంచాక్షర స్వరూపుడవైన నీకు నమస్కారం అని అర్థం అన్నమాట. అనగానే వాళ్ళు ఆశ్చర్యపోయి ఆ కర్మకాండంతా చేశారు. మొత్తం వాళ్ళు 5 కొండలు బంగారంగా మార్చారని అనగా ఈ బంగారం అంతా ఎద్దుగుండంలో వేస్తూ ఉంటే అది కరిగిపోయి పైకెళ్ళిపోయిందిట. అప్పుడు తమాషా జరిగింది. శాస్త్ర ప్రకారంగా యజ్ఞము చేసిన మీ ఎడల నేను ప్రసన్నుండయ్యాను అని ఈశ్వరుడు, వీడు 5 కొండల బంగారం వేస్తే 12 కొండల బంగారపు రాసులు కురిపించాట. ఆయన ఇచ్చిన దానికి అంత ఇచ్చాడు ఆయన. అవన్నీ కాసులు కాసుల కింద, బిళ్ళల కింద పడిపోయాయి. ఈ బిళ్ళలు ఏం చేయాలో తెలియక వాళ్ళు ఈ బిళ్ళలన్నీ ఆశ్రమాల్లో పెట్టారు. ఆశ్రమాల్లో పెట్టిన తర్వాత మొత్తం మీద యజ్ఞం 6 నెలలు పూర్తయింది, పూర్ణాహుతి అయ్యింది. కృతజ్ఞతగా ఓ నాభాగా మాతోటే ఉండమన్నారు. ఇన్ని రోజులు వాళ్లతో కలిసి ఉండి పరమనిష్టతో ఉన్నట్టు ఆయన. ఎప్పుడు చూసినా హరిస్మరణే చేసేవాడు, ఎప్పుడు చూసినా యోగాభ్యాసంతో ఉండేవాడు. సర్వకాల సర్వావస్థలలో చిరునవ్వుతోనే ఉండేవాట. చిరునవ్వుతో ఉండువాడిని నాభాగుడు అంటారు, గుర్తుపెట్టుకోండి. అభాగ అంటే అర్థం ఏంటో తెలిసిన, అభాగుడు అంటే నవ్వు లేనివాడు అని అర్థం. ఎప్పుడు నవ్వకుండా బీసుకుపోతారు చూసారా, అలాంటి వాళ్ళు ఆనందం లేనివాళ్ళు అభాగులు. నా అభాగ అంటే దుఃఖము లేనివాడు. అభాగుడు అంటే ఆనందం లేనివాడు, ఆనందం ఉన్నవాడిని నాభాగ అంటారు. ఎవడైనా నిరంతరం ఈ ప్రపంచమంతా పరమాత్మను చూస్తే, కోరికలు లేకుండా ఉంటే, తన సంపదలు కూడా లాక్కున్న వాడి మీద ద్వేషం లేకుండా ఉంటే వాడికి హృదయములో బ్రహ్మానందం కలుగుతుంది. అలాంటి బ్రహ్మానంద స్వరూపులు నాభాగులు. అంతేగాని అంతరార్థం నాభాగుడు అంటే బ్రహ్మానంద స్వరూపుడు. పాత్ర రూపంలో కనపడతాడు, కానీ మనము కూడా నాభాగులం అవ్వచ్చు. ఎప్పుడు అందరినీ ప్రేమించి, అందరిలో పరమాత్మను చూచి, కోరికలు లేకుండా ఆనందం పొందేవాడు అని అర్థం అన్నమాట. అలాంటి నాభాగుడు అక్కడ 6 నెలలు గడపగా ఆ మహాత్ములు అంగిరులు యజ్ఞం పూర్ణాహుతి పూర్తి చేసి, మేము శరీరముతో వెళ్ళిపోతున్నాం కైలాసానికి, ఇప్పుడు ఈ బంగారం అంతా ఈశ్వరుడిచ్చాడు, ఈ బంగారం నీకు ఇచ్చేసామని మొత్తం ఏకంగా 12 కొండల బంగారు రాసి అది, ఈ రాసి నీదన్నారట. అంటే వాళ్ళ అన్నగారుల కంటే ఎంత ఎక్కువ వచ్చిందో చూడండి. ఆయనకి కోరిక లేని వాడికి భగవంతుడు ఎక్కువ డబ్బు ఇస్తాడు, కోరికలు ఎక్కువగా పీక్కుంటే వాడికి ఎక్కువ ఇవ్వడనమాట. అందుకే ఎక్కువ కోరకూడదు. పరమాత్మ నాకు ఏది మంచో ఏది చెడ్డో తెలియదు, యథాయోగ్యం తథాకురు అనాలి. నేను దేనికి అర్హుడనో అది చెయ్యమంటే మనకి ఏది అర్హతో అది ఇస్తాడు ఆయన. యోగ్యత లేకుండా కోరుకుంటే అది ప్రమాదం. అందువల్ల ఈయన యోగ్యుడు గనక కోరకపోవటం వల్ల ఇంత బంగారం వచ్చింది. వెంటనే ఈయన ఈ బంగారంలో కొంత బంగారాన్ని బస్తాల్లోకి ఎక్కించి తీసుకోబోతుంటే అప్పుడు ఇంకో తమాషా జరిగిందిట. అంగిరసులిచ్చు పసిడికి మంగళమతి చేరు నృపుని మానిచి ఒకడు తుంగుడు కృష్ణాంగుడు తగ ముంగల నిలుచుండి విత్తముంజే కొనియన్. ఈయన అంగిరసులు యజ్ఞానికి మెచ్చుకుని బంగారం నాకు ఇచ్చారు కనుక ఈ బంగారం నాదే అని పాపం కొంత మూటల్లోకి ఎత్తుకున్నాడు. నిజానికి ఆ బంగారం ఆయన ఏం స్వార్థానికి కాదు, ఆయన కూడా యజ్ఞాలకి ధర్మకార్యాల కోసమే మూట కట్టాడు. ఈలోపు అక్కడ ఆ యజ్ఞ వాటిక దగ్గర నల్లని పురుషుడు, ఆకాశమంతెత్తున్నవాడు, మహాభయంకరాకారుడు, ఎర్రని కళ్ళతో శూలం ధరించి ప్రత్యక్షమయ్యాడు. ఆగు అన్నాడు. ఈయన తెల్లబోయాడు. నా బంగారం నేను మూట కట్టుకుంటూ అంటే నువ్వెవడవయ్యా ఆగమంటావంటే ఈ బంగారం నాది, నాకు తెలియకుండా నా బంగారం వెతుకుపోతావేం అన్నట్ట. అనగానే ఇదేంటండి ఈ బంగారం మీదేమిటండి, ఋషులు యజ్ఞం చేసి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నాకు ఇచ్చిపోయారండి, స్వయంగా బ్రాహ్మణోత్తములు ఆంగిరసగోత్రులు ఇచ్చారండి అన్నట్ట. ఒరే వెర్రాడా, వాళ్ళు ఇచ్చినంత మాత్రం చేత ఈ బంగారం నీది కాదురా, ఇవ్వడానికి వాళ్ళెవరు, పుచ్చుకోవడానికి నువ్వెవడవి, ఈ బంగారం నాది. అనగానే మరి ఎలాగండి దీన్ని నమ్మడం అన్నాడు. నీ నాన్న ఉన్నాడుగా ధర్మాత్ముడు, ఆయనేగా నిన్ను ఇక్కడికి పంపాడు, ఆయన్నే అడుగన్నాడు. అయితే ఈయన వెంటనే, ఈ బంగారం నేను వచ్చేలోపు నువ్వు పట్టుకెళ్ళవని నాకు నీ మీద నమ్మకం ఉందిలే అంచేత వదిలిపోతున్నాను, నేను వచ్చేదాకా ఎక్కడే ఉండు అన్నట్ట. వచ్చేదాకా ఉండడం ఎందుకు? ఈ బంగారం అంతా మూటగట్టి నీతో పాటు నేను వస్తాను అని బంగారం పుచ్చుకుని ఆయన వెంటబడి వచ్చాడు. ఈ ఇద్దరు కలిసి నభగుని దగ్గరకు వచ్చారు. నభగుడి దగ్గరికి రాగానే నభగుడు విషయం విన్నాడు. వెంటనే ఏమన్నాడు తెలుసా, నాయన ఇప్పటికి కూడా నీకు ఇంకా అర్థం కాలేదా, ఆ వచ్చిన వాడే శివుడురా రుద్రుడురా అన్నాడు ఆయన. ఉచ్చేషేణ భాగో వై రుద్రః. ఒకప్పుడు మొత్తం బ్రాహ్మణోత్తములంతా కలిసి యజ్ఞములో చెట్ట చివర మిగిలిన ప్రతి వస్తువు రుద్రస్వరూపం, అది రుద్రుడికే చెందాలి అని తీర్మానం చేశారు. అందుకే యజ్ఞగుండంలో పూర్ణాహుతి అయ్యాక మళ్ళీ దాన్ని ముట్టుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. పూర్ణాహుతి ఒకసారి అయిపోయాక మళ్ళీ కొంతమంది అందులో పుల్లలేసి నెయ్యేసి వేస్తే పరమ భయంకర దోషం చేసినట్టు అవుతుంది. ఒకసారి పూర్ణాహుతి అయ్యాక ఇంకా దాన్ని యజ్ఞగుండం మనం ముట్టుకోకూడదు, ఎందుకంటే అది రుద్రస్వరూపం. ఆ రుద్రస్వరూపాన్ని శక్తి లేని వాళ్ళ మనం ముట్టుకుంటే ప్రమాదం. యజ్ఞ దీక్ష లేని వాడు యజ్ఞగుండానికి దూరంగా ప్రదక్షిణ చెయ్యాలి తప్ప దాన్ని ముట్టరాదు. అందులో ఉన్న పూచిక పుల్లతో సైతం ఇంకా పైన ఉన్న దర్భలు కానీ శృక్కుశ్రువలు కానీ అందులో ఉన్న అన్నం కానీ అన్నం చెరువు వండడానికి ఉపయోగించే గిన్నె కానీ మూత కానీ మిగిలిన నెయ్యి కానీ మిగిలిన దర్భలు కానీ మిగిలినటువంటి నవధాన్యములు కానీ మిగిలిన సొమ్ము కానీ ఇవన్నీ శివుడివి. అందుకని యజమానులు ఎప్పుడైనా యజ్ఞం చేయించుకున్నాక యజ్ఞగుండం దగ్గర మిగిలిన ఇంటికి పట్టికెడితే ఆ యజ్ఞము ప్రమాదం ఇస్తుంది, శుభం ఇవ్వదు. ఇది కఠోర నియమం, ఇది వేద నియమం. ఇది చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా, బియ్యం పట్టుకొచ్చి చెరువు వండడానికి అక్కడ పెడతాడు యజ్ఞగుండం దగ్గర, కాస్త వండాక మిగిలిన బియ్యం మేము పట్టుకుపోతా ఉండం, నవధాన్యాలు పట్టుకుపోవడం, అక్కడ మిగిలినటువంటి ఆ ఎత్తడి గిన్నో ఆ చెరువు వండడానికి పైరున్న మూతో పట్టుకుపోతారు. అవి ఎట్టి పరిస్థితుల్లో పట్టుకెళ్ళకూడదు, అవి శివుడివి. శివుడు ఎవరికి ఇస్తాడు మళ్ళీ దాన్ని? యజ్ఞము చేసిన ఋత్విక్కులవి, బ్రహ్మలవి. ఒక బ్రహ్మగారు మీ చేత యజ్ఞం చేయించాడంటే మిగిలిన బియ్యం అయింది, గిన్నె అయింది, ఆ చెంబు తపేళ దర్భ ఒకటంటే అన్నీ అయినవే. అందులో పూర్ణాహుతిలో పడిపోయిన సామగ్రి దేవతలది, అదంటే బూడిద తప్ప ఇంకేముండదు కాబట్టి ఆ బూడిద మాత్రం ఎవరు పట్టుకెళ్ళరు కానీ ఊరికే పూసుకుంటారు తప్ప మిగతా అవన్నీ కూడా బ్రహ్మగారి. అందుకని ఉచ్చేషేణ వైభాగో రుద్రః, యజ్ఞములో మిగిలినదంతా రుద్రుడు. రుద్రుడు స్వీకరించకుండా దాన్ని ఏం చేస్తున్నాడు, తన సొమ్ముని బ్రహ్మలకు ఇస్తున్నాడు. ఇప్పుడు నువ్వు బ్రహ్మవు కాదుగా, అక్కడ ఋత్విక్కులు కైలాసానికి వెళ్ళిపోయారు, సొమ్ము శివుడిది కాబట్టి శివుడో ఋత్విక్కులో తీసుకోవాలి, మధ్యలో నువ్వు తీసుకున్నావు, అందుకే శివుడు వచ్చాడు రోయ్, నేను ఆ విషయం మర్చిపోయాను, వాళ్ళు ఇచ్చినా వాళ్ళు యజ్ఞము చెయ్యడానికి ముందు ఇచ్చుంటే అది యజ్ఞంలో భాగం కాదు. యజ్ఞం చేస్తున్నప్పుడు దానం ఇచ్చేస్తే దానం ఎవరన్నా పట్టుకెళ్ళచ్చు, మిగిలినది ఇది యజ్ఞంలో అవశేషం, ఉచ్ఛిష్టం, ఇది పనికిరాదు, అది శివుడిదే అనగానే వెంటనే ఆయన ఎంత పొరపాటు చేశానండి, వేదం చదువుకున్నారు కానీ ఈ మంత్రం మర్చిపోయాను నేను, అందుకే నేను మీతో తగువులాడాను, పైగా మీరు పరమేశ్వరులు అనే విషయం తెలియదు అని కాళ్ళ మీద పడిపోయి నన్ను క్షమించు ప్రభో, అధర్మం మాత్రం నన్ను చెయ్యకుండా చూడు, ఈ సొమ్ము నీదే అన్నట్ట. వెంటనే శివుడు నల్లగా ఉన్నవాడు కాస్త తెల్లగా మారిపోయి, నాయన ధర్మ పరీక్ష కోసం ఇలా అన్నాను కానీ నాకెందుకురా సొమ్ము, నువ్వు నీ తండ్రి ఇద్దరు ధర్మం మీద నిలబడ్డారు, మీ వంశంలో పరమ పూజ్యుడు ఒకడు పుడతాడు, వాడు బ్రహ్మశాపాన్ని కూడా తిరగదోస్తాడు, అతన్ని భాగవతోత్తముడు అని అంతా పొగుడుతారు, అతను చేసే ఏకాదశి ద్వాదశి వ్రతాలు లోకంలో జగత్ప్రసిద్ధికి ఎక్కుతాయి, నీకు అటువంటి కొడుకు పుట్టుగాక, ఈ బంగారం నీదే అని శివుడు దీవించి వెళ్ళిపోయాడు. ఆ నాభాగుడు ఆ బంగారాన్ని పుచ్చుకుని మంచి రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన రాజ్య పరిపాలన చేస్తున్న కాలంలో ఆయనకి పరమసుందరీమణిని ఇంద్రుడిచ్చి పెళ్లి చేశాడు. అదిగో వారిద్దరికీ పుట్టినవాడే అంబరీషుడు, అంటే శివుడిచ్చిన వరం వల్ల అంబరీషుడనే ఒక మహానుభావుడు పుట్టాడు. ఆయన చిన్నప్పటి నుంచి తల్లి కడుపులో ఉన్నప్పుడే హరిభక్తితో పుట్టాట. సవై మన కృష్ణ పదారవిందయోహో వచాంసి వైకుంఠ గుణానువర్ణనే కరౌ హరేర్మందిరమార్జనాదిషు శృతించకారాచ్యుత సత్కథోదయే. ఆయన చిన్నప్పటి నుంచి మనస్సు అంటే కృష్ణపాదాల మీద పెట్టేవాట. ఆయన మనస్సు ఎక్కడుండేది? కేవలం శ్రీకృష్ణుడి పాదాల మీదే ఉండేది. ఆయన మనస్సులో ఎప్పుడు మా కృష్ణుడు మా కృష్ణుడు మా కృష్ణుడి పాదపద్మములు అంటూ ధ్యానం చేసేవాడు. ఇంకా మాట్లాడితే వైకుంఠవాస పురుషోత్తమ మహాత్మ వాసుదేవ అంటూ ఆయన్నే తలుచుకునేవాడు. అంటే వాక్కులు ఎప్పుడూ హరిస్మరణే చేసేవి. చెవులో ఎప్పుడు పద్మాకర్ గారు సాయంత్రం ఆరింటికి ప్రవచనం చేస్తారా అని కుతూహలంతో ఎదురొచ్చి కింద కూర్చుని వరి వినేవాడు. ఆయన చెవులు భగవంతుని కథలు వినడానికే ఇష్టపడేవి. ఇంకా చేతులు హరిమందిరం తొడవడానికి ఉపయోగించేవట. ఎప్పుడు తూచినా ఆయన చేతులేమో నేల తొడవడానికి, ఏ నేల? హరి యొక్క మందిరం తొడవడానికి. శ్రీ మహావిష్ణువు యొక్క మందిరాన్ని, ఆలయాన్ని తుడిచిపెట్టేవాడు. చెవులతో భగవత్ కథ వినేవాడు, వాక్కుతో ఆయన్ని వర్ణించేవాడు, మనస్సు ఆయన దగ్గరికి వెళ్ళేది, కాళ్ళు హరిమందిరానికి వెళ్ళడానికి ఉపయోగించేవట. ఈ విధంగా ఆయన సర్వకాల సర్వావస్థల్లో తన అవయవాలు, తన సంపద హరికి సమర్పించేవాడు. ఆయన నిరంతర హరిస్మరణ చేస్తూ ఉంటే ఆ మహాద్భుతమైన హరిస్మరణకి మెచ్చుకుని శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై, నాయన నువ్వు అన్నీ విడిచిపెట్టి నీ మనస్సు నా మీదే లగ్నం చేసి నన్ను పూజిస్తున్నావు, అందువల్ల నిన్ను రక్షించే బాధ్యత నాది అని తన దగ్గరున్న సుదర్శన చక్రాన్ని పిలిచి, ఓ సుదర్శన చక్రమా, ఈరోజు నుంచి అంబరీషుడు భూలోకంలో ఉన్నంతకాలం అతని మందిరంలో ఉండు, అతని మీద ఏగ వాలకుండా అతని కాపాడు అని సుదర్శన చక్రాన్ని ఇచ్చేసాట. ఏకంగా అసలు విష్ణు ఎంత కరుణాస్వరూపుడు అండి, తన చక్రాన్ని ఆయనకి ఇచ్చి, ఓ చక్రమా ఇక మీదట నువ్వు నా రక్షణ చెయ్యక్కర్లా, ఈయన రక్షణ చెయ్యి, ఆయన మీద ఎవరూ రాకుండా ఏగవాలకుండా చూడు అన్నాడు. అప్పటి నుంచి ఆ సుదర్శన చక్రాన్ని అంబరీషుడు తన పూజామందిరంలో పెట్టి రోజు పువ్వులతో పూజించేవాడు. చామంతి పువ్వులు అంటే విష్ణువుకి చాలా ఇష్టం, అందుకని ముఖ్యంగా శ్యామ పుష్పాలతోటి శ్యామంతికలతో పూజించేవాడు. ఇలా చాలా కాలం ఆయన జీవితం అంతా హాయిగా వెళ్ళింది. ఆయనకి మధురమైన కంఠం ఇచ్చాట భగవంతుడు. అందుకని ఆయన ఏం చేసేవట, తరచుగా యజ్ఞములు చేసి యజ్ఞములలో తానే సొంతంగా పాడేవాటండో, ఇతరుల చేత గానం చేయించేవాడు కదట. ఒకసారి సరస్వతీ నదీ తీరంలో సంవత్సర కాలం అశ్వమేధయాగం చేశాడు. ఆ అశ్వమేధయాగం చేస్తున్నంతకాలము కూడా ప్రజలంతా అక్కడే ఉండేవారు. ఇంకెవరూ ఏ పని చేయక్కర్లేకుండా అందరికీ కావలసిన వసతులు ఆయనే కల్పించేవాడు. వారంతా అక్కడ కూర్చుని, మాకు స్వర్గం వద్దు, భోగాలు వద్దు, నీ యజ్ఞం చూస్తూ నీతోటే ఉంటాం అనేవారట. పగలంతా యజ్ఞం చేయించి సాయంకాలం కాగానే ఆయన శ్రీహరిగానం చేయించేవాడు. ఆయన పాడుతూ ఉంటే వాళ్ళందరూ కూడా గొంతు కలిపేవారట. అసలు మూలంలో రాశారండి, అనేకమైన పురాణాలలో, విష్ణు పురాణంలో అంబరీషుడు వారి చేత హరిగానం చేయిస్తూ ఉంటే ఆ గానానికి ఎండిపోయిన చెట్లు చిగురించేయట. శ్రీహరికేశవనామా మధురిపు తారక నామా, శ్రీహరికేశవనామా మాధవ నిల్నే మదిలో తలచి, మాధవ నిల్నే మదిలో తలచి, కానలలో నా కాపురమున్నా, కానలలో నా కాపురమున్నా, కోరికలేవి దరిజేరబోవు, కష్టములేవి పీడింపబోవు, నీ మృదు పద సేవా భవతరణానికి త్రోవా, శ్రీహరికేశవనామా. ఏ పరిస్థితులలో అడవిలో ఉన్నా, నగరంలో ఉన్నా హరి, కేశవ, మాధవ, ముకుంద అని స్మరణ చేస్తే అటువంటి వాడికి కష్టములు రావు. కానలలో కాపురం ఉన్నా చాలన్నాడు ఆయన. ఏ కోరికలు దరిచేరవు, కష్టాలుండవు, అన్నీ సమానంగా వస్తాయి, ఎప్పుడు ఎవిరవాలు వస్తాయి అంటూ భక్తితో తన్మయత్వంతో గానం చేసేవాడు. అప్పుడు ఆయన భార్య సంవత్సర కాలం ద్వాదశి వ్రతం చేద్దామంది. ద్వాదశి వ్రత యొక్క నియమం ఏంటంటే దశమి నాడు సాయంత్రం ఉపవాసం ఉండాలి, ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం ఉండాలి. భోజనం చేయకుండా వేరే ఏదన్నా, ఇప్పుడంటే శరీరాలు మారిపోయాయి కాబట్టి ఏవో పండో ఇంకోటో చేస్తున్నాం. నిజం చెప్పాలంటే భీముడి యొక్క అనుగ్రహం వల్ల మనం బాగుపడ్డాం కొంచెం. భీముడు ఏకాదశి వ్రతం చేశాడు, అది కూడా కేదారంలో. ఇప్పుడు మనం కేదారేశ్వరుడు ఉంటున్నామే అక్కడ. అప్పుడు ఏకాదశి నాడు అన్నం మెతుకులు తింటే పురుగులు తిన్నట్టు ఉపవాసం చెయ్యన్నాడు శివుడు. ఈయన ఒక గంట సేపు ఉపవాసం ఉన్నాక కడుపులో మంట బయలుదేరింది. భీముడు ఆకలికి తట్టుకోలేడు కదా, అందుకని పరమేశ్వర అన్నాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి నాయన అంటే, గంట గడిచింది, తంటా వచ్చింది, కడుపులో మంట బయలుదేరింది, ఎలా ఉంటానండి అన్నాడు. అప్పుడు ఆయన జాలిపడి పాలు తాగి ఉండొచ్చు అన్నాడు. వెంటనే ఈయన ఏం చేశాడు, 1000 బిందెలు పాలు తాగి మళ్ళీ 2 గంటలు గడిచాక ఆకలి బాబోయ్ అన్నాడు. మళ్ళీ శివుడు వచ్చాడు. శివుడు అసలు పిలిస్తే పలకడు. పద్మపురాణంలో ఏకాదశి వ్రత మహిమను గొప్ప కథ ఉంటుందన్నమాట, అందులో ఈ భీముడి కథ వస్తుంది. ఆయన మళ్ళీ తట్టుకోలేక మళ్ళీ ఆకలంటే మళ్ళీ పిలిచేవిటంటే పాలు సరిపోవండి నాకన్నట్టు ఆయన. సరే అయితే ఏం చేస్తాం, ఫలము తిను ఫలాహారం చెయ్యి అన్నాడు. ఫలహారము అన్న ఫలాహారం అన్న పర్వాల, హారము ఆహారము రెండు సమానార్థకాలు. పళ్ళు తిను, ఫలహారం అంటే ఇడ్లీ తినమని కాదు, అక్కడ చపాతీ కూర పూరీ చేసుకుని కాదు, ఒత్తి పండు అంటే పండే. ఫలములు తిను అంటే ఏదో ఒక 500 చక్కెరకి వెళ్ళి అరటిపళ్ళు గెలలు తెచ్చుకుని అవి పుచ్చుకున్నాడు ఆయన. మళ్ళీ మామూలు మధ్యాహ్నానికి ఆకలి అన్నాడు. చివరికి అప్పుడు ఏమీ చేయలేక భీముడి మీద ఉన్న పక్షపాతంతో ప్రేమతోటి ఈశ్వరుడికి ఆయన మీద అభిమానం గనక, నాయన నీకోసమని ఏకాదశి వ్రతంలో కొన్ని మార్పులు చేస్తున్నాను, అన్నము తినడం దోషం కానీ అన్నం భిన్నం చేసుకు తింటే దోషం కాదు, కనుక బియ్యమును నూక కింద ఆడించి ఉప్పుడు పిండి చేసుకు తింటే పర్వాలేదన్నాడు. వెంటనే భీముడు చకచకచక ఆయనకి కృతజ్ఞత చెప్పుకుని ఓ 1000 బస్తాల బియ్యం గిరగిర ఆడించేసుకుని తిరగలతోటి దాంతో నూక తెచ్చుకుని ఆ బియ్యపు రవ్వతో ఆయనే వంట మళ్ళీ ఎవరు చేయక్కర్లా, మంచి పోపు టాపు లేపేలా పోపు పెట్టుకుని శుభ్రంగా ఉప్పుడు పిండి చేసుకుని తినేశాడు ఆయన. అసలు భీముడు ఉప్పుడు పిండి చేస్తే ఎంత రుచిగా ఉంటుందో అని పురాణాలు వర్ణించారు, మనకి తినే అవకాశం లేదు కానీ ఎప్పుడో ఒకటి పిలిపిద్దాం. సరే మొత్తం మీద ఈ విధంగా భీముడి ధర్మమానని బతికాం, కానీ లేకపోతే అంబరీషుడి కాలంలో ఉపవాసం అంటే కఠిన ఉపవాసం. ఆచమన జలం తప్ప మరో జలం తాగేవారు కదండి. దశమి నాడు సాయంత్రం తినకూడదా, ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసమా, మళ్ళీ ద్వాదశి నాడు ద్వాదశి ఘడియలు దాటకుండా ఆహారం స్వీకరించాలి, ద్వాదశిలో పారణ చెయ్యాలి. పారణ అంటే తినుట, ఏదో ఒకటి తింటే దానికి ద్వాదశి వ్రతం అని పేరు. వ్రతం సంవత్సరం చేసేట, ప్రతి మాసములో 2 ఏకాదశులు వస్తాయిగా, మరి శుక్లపక్ష ఏకాదశి కృష్ణపక్ష ఏకాదశి ఈ రెండింటికి అలాగే ఉండి ద్వాదశి ఘడియల్లో బ్రాహ్మణోత్తములకి భోజనం పెట్టి ఈయన ఏదో తినేవాడు. ఒకసారి ఆయన సంవత్సర కాలం వ్రతం పూర్తయ్యాక ఆఖరి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి ఘడియలలో పారణ చేద్దామనే ఉద్దేశంతో 1000 మంది బ్రాహ్మణులకు అన్నం పెట్టాడు. పాయసాన్నం తాను కూడా తినబోతున్న సమయానికి అక్కడికి దుర్వాసుడు వచ్చాడు. దుర్వాసుడు సాక్షాత్ రుద్రస్వరూపుడు. ఆయన రాగానే ఆనందపడిపోయి, ద్వాదశి వ్రతం ఇది ఆఖరి తిథి అనుకుంటున్నాను, ఈ వ్రత పారణ సమయంలో మీలాంటి మహానుభావులైన ఋషులు రావడం నా అదృష్టం, మీరు తొందరగా భోజనానికి రండి, మీకు భోజనం పెట్టి మీరు తిన్నాక గిన్నెలో మిగిలిన అన్నన్నే తింటానన్నాడు. ఆయనే ఉన్నాడు, యమునా నది దగ్గరలోనే ఉంది, ఆ యమునా నదికి వెళ్ళి స్నానం చేసి వస్తాను నేను, నేను స్నానం చేసి వచ్చేదాకా మాత్రం నువ్వేం తినకూడదు సుమా అంటే, అబ్బే మిమ్మల్ని భోజనానికి పిలిచి నేనెలా తింటానండి, మీరు వెళ్ళిరండి అన్నట్ట. ఈయన కాళింది నదికి వెళ్ళాడు. కాళింది అన్న యమున అన్న ఒకటే. స్నానానికి వెళ్ళి అప్పటికీ రాడు, అలా జపం చేసుకుంటూ కూర్చున్నాడు. డ్యూటీ మర్చిపోయాడు ఈయన, భోజనానికి రావాలన్న విషయం మర్చిపోయాడు. ఆయన సద్యన్నం తిన్నవాడు, మొగుడాకలు ఎరగదని ఈయన హాయిగా తినొచ్చిన వాడు అంత పూర్వం, పైగా యోగి కూడా. పాపం ఈయనకి ద్వాదశి ఘడి నియమం ఉన్నది, ఆయనకి అది లేదు. ఆ విషయం మర్చిపోయి ఆయన జపంలో ఉన్నాడు. ఇంకా ద్వాదశి అర్ధముహూర్తం, అర్ధముహూర్తం అంటే ఒక్క ఘడియ మాత్రమే ఉన్నదట. దాంతో అంబరీషుడు కంగారు పడి, ఇదెక్కడి గొడవ, సంవత్సర కాలం పూర్తయింది, ఈ ఒక్కరోజు కనుక ద్వాదశి తిథి దాటకుండా పారణ చెయ్యకపోతే వ్రతం మొత్తం వ్యర్థమైపోతుంది, అది మహాపాపం కదా, ఎలాగా అని బాధపడి మహానుభావులైన పండితుల్ని వశిష్ఠాదులందరినీ పిలిచాడు. వాళ్ళంతా విశిష్టులు గనక, వాళ్ళని సలహా అడిగాడు. అయ్యా వ్రతం పాడైతే నరకానికి వెడతాం, మహాపాపం, అయినా వ్రత నియమం పెట్టుకుని ఆ వ్రత నియమాన్ని ఉల్లంఘించడం కూడా దోషమే రెండోది, అలాగని వ్రత నియమాన్ని ఉల్లంఘించకూడదని అన్నం తిందామా అంటే మహాత్ముడిని భోజనానికి పిలిచి ఒక బ్రాహ్మణి వాడికి పెట్టకుండా తినడం మరో పాపం. ఇప్పుడు నాకు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా ఉంది, నేనేం చేయనని అడిగాడు. అప్పుడు వాళ్ళన్నారు, అంబస కేవలే నాథ కరిష్యే వ్రత పారణం ప్రాహు అభక్షణం విప్రాహ హ్యసితం నాశితం చతత్. వేదవ్యాసులు వారు అందంగా రాశారు మూలంలో శ్లోకం. మహారాజా, ధర్మసూక్ష్మం వేదములలో ఒక మాట చెప్పింది, అతిథిని పిలిచి అతనికి అన్నం పెట్టకుండా మనం తినకూడదు, అది మహాపాపం, అలాగని వ్రత నియమం ఉల్లంఘించకూడదు, కాబట్టి తినడము కాదు తినకుండా ఉండడము కాదు. అభక్షణం, అప్పంటే నీరు, నీరు తాగితే తులసీదళం వేసుకుని కొంచెం నీరు చేతిలోకి తీసుకుని ఓంకేశివాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ అని 3 సార్లు తాగామనుకో, అప్పుడు ఏదో ఒకటి తిన్నట్టే, అలాగని అది నీరు గనక అన్నం తిన్నట్టు కాదు. అందుకని అసితం నా అసితం అంటే తినడము కాదు తినకుండా ఉండడము కాదు. దీన్ని పోతన గారు అందంగా పద్యంగా రాశారు. అతిథి ఓయి రామి అధిప ఈ ద్వాదశి పారణం బుమాన పాడి కాదు, కుడువకుంట కాదు కుడుతుటయును కాదు, సలిల భక్షణం బు సమ్మతం బు. అతిథి వెళ్ళాడు వాడు రాలేదు అనే వంకతోటి మనం తినకుండా ఉంటే ద్వాదశి వ్రత నియమాన్ని ఉల్లంఘించిన మహాపాపం చుట్టుకుంటుంది. అలాగని తినడం మరొక దోషం. కాబట్టి కుడువ కుంట కాదు, తినకుండా ఉండడము కాదు, కుడుచుటయును కాదు, తినడము కాదు, సలిల భక్షణం భూ సమ్మతం భూ, నీరు తాగడం శాస్త్ర మర్యాద, స్వీకరించు అనగానే అమ్మయ్య అని ఆయన తులసి వేసినటువంటి నీరు తీసుకుని భగవంతుడిని స్మరించి కొంచెం పుచ్చుకున్నాడు. సరిగ్గా పుచ్చుకున్న సమయానికి వచ్చాడు అప్పటిదాకా. ఆయన లక్షణం అలాగే ఉంటుంది, దుర్వాసుడి పరీక్ష రావడంతో ఎదురుగుండా నీళ్లు తాగుతున్నాయని చూచి పళ్ళు పటపట కొరికి, ఓరి ద్రోహి, నీవా రాజువి, నువ్వు క్షత్రియాధముడివి, నాలాంటి ఒక మహాత్ముణ్ణి జ్ఞానిని పండితుణ్ణి విప్రుణ్ణి భోజనానికి పిలిచి నేను రాకుండా అన్నం తింటావట్రా, అతిథిని ఇంటికి పిలిచి అన్నం పెట్టకుండా తిన్నవాడు మలమూత్ర భక్షణ చేసిన వాడితో సమానుడని శాస్త్రవాక్యం ఉన్నది తెలియదా, నీలాంటి నీచుణ్ణి క్షుద్రుణ్ణి అసలు శ్రీహరి ఎలా అనుగ్రహిస్తున్నాడు, పైగా చక్రవర్తి నీకు రక్షణగా ఉందిట్రా, అది చూచి రెచ్చిపోయి నువ్వు నన్ను అవమానపరుస్తావా, ఇదిగో నిన్ను ఇప్పుడే నాశనం చేస్తాను అని నెత్తి మీద ఉన్న జటాజోటాల్లో ఒక జోటం ఒక జడ పీకి టక్క నేల మీద కొట్టి అందులోంచి ఒక రాక్షసుడిని సృష్టించాడు. వాడికి కృత్య అంటే చెప్పిన పని చేసి పెట్టి రాక్షసుడు అని పేరు. ఆ కృత్యని వెళ్ళు ఈ అంబరీషుణ్ణి మింగయి అనగానే ఆ కృత్య మహావేగంగా అంబరీషుడి మీదకి వచ్చేసింది. అంబరీషుణ్ణి మింగడానికి ఆ కృత్య వచ్చేస్తూ ఉంటే తన భక్తుడికి అపచారం చేస్తున్నటువంటి ఈ ఋషిని చూచి చక్రాయుధం రిమున్ లేచింది. శ్రీమన్నారాయణుడు పంపిన చక్రం ఊరుకుంటుందా, ఆయనకి సెగ పువ్వు కూడా వాడకుండా రక్షణ చేయమన్నాడు శ్రీహరి. అందుకని ఆ సుదర్శన చక్రం అవక్ర పరాక్రమంతో విక్రమించి ఈ కుర్చీని నరికవతల బారేసింది. అక్కడితో ఆగకుండా ఈ ఋషి వెంటబడింది. దెబ్బతో ఋషిగారికి అహంకారం దిగిపోయింది, హడిలిపోయాడు, ప్రాణభయం పట్టుకుంది. ఇప్పుడు పొలవని పరిగెత్తుకుంటూ మేరుపర్వతం గుహలో దాక్కున్నాడు. ఈ చక్రం మేరుపర్వతం గుహలోకి వచ్చేసింది. గుహలోంచి పరిగెత్తుకొచ్చి ఇంకా స్వర్గం దగ్గరికి వెళ్ళాడు, ఇంకా సమస్త లోకాలు తిరిగాడు. ఈ చక్రం ఆయన ఎక్కడికి పెడితే అక్కడికి వెంటబడుతోంది, ఆగితే ఆగుతోంది, పరిగెడితే పరిగెడుతోంది, మొత్తం మీద ఆయన బెదిరిస్తోంది. చంపట్ల చంపడం కాదు కదా దాని ఉద్దేశం, ఆయన బెదిరించడమే. దాంతో ఆయన హడిలిపోయి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ నన్ను రక్షించవా, నేను బ్రహ్మమానస పుత్రుడే కదా అంటే బ్రహ్మగారు తెల్లబోయి, నా బతుకే నా చేతిలో లేదు, ప్రళయకాలంలో నేను నిద్రపోతే విష్ణుమూర్తి రక్షిస్తున్నాడు కాబట్టి బతుకుతున్నాను, కానీ లేకపోతే మధుకైటవులో సోమకాసురుడో గుటకాయ స్వాహ చేసేవారు, నాకు శక్తి లేదు, నిన్నేం రక్షిస్తానన్నట్ట. పైగా అది సుదర్శన చక్రం, ఆ చక్రం విష్ణుస్వరూపం, అంతటి పవిత్రమైన సుదర్శన చక్రం 1000 అంచులతో అగ్నిజ్వాలలతో వస్తుంటే నేను అడ్డం పెడితే బూడిదైపోతాం, నా వల్ల కాదు బాబు అన్నట్ట. వెంటనే శివుడి దగ్గరికి వెళ్ళాడు. శివుడు నవ్వి, విష్ణువు మీద ఎవరైనా అపచారం చేసి వెకిలివేషాలు ఇస్తే నేను రక్షించను, ఆయన దగ్గరికి పో అన్నాడు. ఈయనకి అది ఇది కాదని వైకుంఠానికి వెళ్ళి వాసుదేవ పరంధామ పాహి అని కాళ్ళు పట్టుకున్నాడు. కాళ్ళు పట్టుకుని నన్ను రక్షించు, నీ చక్రం నన్ను చంపుతోందంటే విష్ణుమూర్తి చాలా తేలిగ్గా ఏమన్నాడు, నేనేం చేయగలనయ్యా, ఆ చక్రం నాది కాదు, ఇప్పుడు నేను ఎవరికో ఇచ్చేశాను అన్నాడు ఆయన. అంటే విష్ణుమూర్తి రక్షించలేదు, ఆయన మహానుభావుడు, ఆయన తెలివితేటలు ఆయనది. వీడు భక్తుడికి అపచారం చేశాడు, అందువల్ల భక్తుణ్ణి రక్షించడానికి కట్టే పెట్టిన చక్రాన్ని వెనక్కి తీసుకునే అధికారం నాకు లేదు, ఇప్పుడు ఆ చక్రం నాది కాదు. ఎవరినైనా మనం ఇల్లు అద్దెకిచ్చామనుకోండి, వాళ్ళ రెంటెడ్ హౌస్ ఖాళీ చేసేదాకా ఇంట్లోకి మనం వెళ్ళకూడసమా, అది కేసు. అందువల్ల నాయన నేను ప్రస్తుతం నా చక్రాన్ని ఎరువిచ్చాను ఆయనకి. పరమభక్తుడు భాగవతోత్తముడు అయిన అంబరీషుణ్ణి ఎవరైనా ఏదైనా చెయ్యాలనుకుంటే ఈ చక్రం వాడు అంతం చూస్తుంది. ఇప్పుడు ఆ చక్రాన్ని వెనక్కి పిలిచినా నా మాట విందవు, నువ్వు వెళ్ళి ఆ భాగవతోత్తముడి కాళ్లే పట్టుకో అన్నట్ట. అంతే రొట్టావా స్వామి అన్నాడు. మరి అంతే అహంకరించి రెచ్చిపోయి తిట్టావుగా వెళ్ళన్నట్ట. పాపం దుర్వాసుడు ఎంత బ్రతుకు బతికి ఇదే అన్నట్ట. ఎంత బ్రతుకు బతికి అనకు, ఇహ నీ బ్రతుకు అసలైన బ్రతుకు అదే. ఆయన పరమ భాగవతుడు, నాకంటే గొప్పవాడు, నేను ఎటువంటి వాడో తెలుసా, నా భక్తుల పాదధూళి నా నెత్తి మీద తెలుసుకుంటాను అన్నాడు ఆయన. అసలు నిజంగా అద్భుతమైన మాటలు ఇవి. భగవంతుడికి అంత కరుణ, మనం ఆయన్ని భక్తితో పూజిస్తే మనకి సేవ చేస్తాడండి ఆయన. ఇంతెందుకు యముడు ఏమన్నాడో తెలిసినా, పరమ దయానిధే పతిత పావన నామ హరే యటంచు సుస్థిరమతులై సదా భజన చేయు మహాత్ముల పాదధూళి నా శిరమున దాల్తు మీరటకు చేరకుడంతు యముండు కింకరోత్కరమున కానతిచ్చునట దాశరథీ కరుణాపయోనిధి. ఎంత బాగా రాశాడండి భక్త రామదాస్ గారి శతకంలో. యముడు ఏమంటాడో తెలుసా, ఓ యమకింకరులారా, మీరు ఎంత పాపాత్ములైనా వెళ్ళి వాళ్ళ దగ్గరకి వెళ్ళి వాళ్ళ ప్రాణం తీసి నా దగ్గరికి తీసుకురండి, కానీ కొంతమంది దగ్గరికి వెళ్ళకండి. ఎవరు వాళ్ళు? రోజు పరమదయానిధి పతిత పావన నామ హరి 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 అని నిరంతరం స్మరించే మహానుభావులు ఉన్నారే, వాళ్ళంటే నాకు ఇష్టం. వారి పాదధూళి నా శరమున దాల్తూ నెత్తి మీద వేసుకుంటాను. మీరంతా హరిస్మరణ చేస్తే మీ పాదధూళి ఆయన నెత్తి మీద వేసుకుంటాడు టెముడు. వాళ్ళ జోలికి వెళ్ళకండి అని యముండు కింకరోత్కరమున కానతీర్చునట యముడు తన కింకరులకి ఆజ్ఞాపిస్తాడు. అది హరి యొక్క మహిమంటే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా హరిస్మరణ చేసే భక్తుల యొక్క పాదధూళి చాలా గొప్పది. వాళ్ళ దగ్గరికి వెళ్ళమనగానే దుర్వాసుడు పరుగు పరుగుని వచ్చి కాళ్ళ మీద పడిపోయాడు. అంబరీష నన్ను రక్షించంటే ఆయన సిగ్గుపడ్డట్టండు. ఇక్కడ వ్యాసుల వారు అన్నారు లజ్జతో తల వంచుకున్నట్ట. ఎందుకని, ఇంత మహాత్ముడు నా కాళ్ళు పట్టుకోవడం ఏమిటని. మహాత్మా మీరు నా కాళ్ళు పట్టుకుని అపచారం చేయకండి. పామరుణ్ణి, మానవ మాతృణ్ణి, క్షత్రియుణ్ణి అటువంటి నా కాళ్ళు మీరు పట్టుకోవడం ఏమిటి, మీరు మహాత్ములు అని వెంటనే లేపి ఆయన కాళ్ళకి నమస్కరించి ఎక్కడ ఏమాత్రం అహంకరించలేదు ఆయన. వెంటనే సుదర్శన చక్రం కేసి తిరిగాడు. ఓ సుదర్శన చక్రమా, నీవు విష్ణు స్వరూపానివి, మహాత్ముడివి, జ్ఞానివి, సర్వకాల సర్వావస్థలలో అందరినీ కూడా ఒక్కసారి నమస్కరించినంత మాత్రం చేతే రక్షిస్తావు. శ్రీ మహావిష్ణువు నీ అనుగ్రహంతో అన్ని పనులు చేస్తున్నాడు, అందువల్ల నీకు నమస్కరిస్తున్నాను. సుదర్శన నమస్తుభ్యం సహస్రారాచ్యుత ప్రియా సర్వాస్త్రఘాతిన్ విప్రాయ స్వస్తి భూయ యడస్పతే. ఓ సుదర్శన చక్రమ విష్ణుస్వరూప, 1000 అంచులు కలిగిన సుదర్శన చక్రమ, అన్ని అస్త్రములను నాశనం చేసే ఏకైక శక్తి వినువు. నీ శక్తి ముందు ఏ అస్త్రాలు ఏ శస్త్రాలు నిలబడవు. అటువంటి ఓ సుదర్శనమా, నా భక్తికి నిదర్శనంగా ఈ మహాత్ముణ్ణి అదర్శ నుండి కాకుండా కాపాడు. ఈయన్ని ఏదైనా చేయాలనుకుంటే ముందు నా తలకై నరికై అని వెళ్ళి ఆ సుదర్శన చక్రానికి అడ్డంగా నిలబడితే ఆ సుదర్శన నవ్వి, నీలాంటి భక్తుణ్ణి చంపడమా? లేదయ్యా, నీకు అపచారం చేస్తే తట్టుకోలేక వాడు వెంటపడ్డాను. ఆయన్ని కూడా నేను చంపాలనుకుంటే ఇంతసేపు ఉప్పును ఊదేసేవాడిని, కేవలం ఆయన్ని బెదిరించి మళ్ళీ నీ కాళ్ళు పట్టుకునేలా చేశాను, చేసిన తప్పు తెలుసుకునేలా చేశాను, నీవు కోరేవు కనుక విడిచిపెట్టేస్తున్నాను అని విడిచిపెట్టి సుదర్శనం మళ్ళీ యథాప్రకారంగా మందిరంలోకి వెళ్ళిపోయింది. అప్పటికెట సంవత్సర కాలం తిరిగింది కండి. అంటే మళ్ళీ సరిగ్గా 1 ఏడాది అదే ద్వాదశి వచ్చింది. చూడండి, అంతకాలం తిరిగాడు ఆయన ఏకంగా. ఈ సంవత్సరం తిరిగి తిరిగి అలిసిపోయిన దుర్వాసుడు, మహానుభావుడివి, అపకారికి ఉపకారం చేస్తావు, నీ మేలు మర్చిపోలేని నీకు దండం, ఇక నేను వెళ్ళొస్తానంటే మీరు వెళ్ళడం వెళ్ళ ఎలాగండి అన్నాడు. అంటే వెళ్లకుండా బంధిస్తావా అన్నాడు. అవునండి, ప్రేమ పాశంతో బంధిస్తాను. కిందట 1 ఏడాది మిమ్మల్ని భోజనానికి పిలిచాను, పాప మీరు ఇప్పటిదాకా భోజనం చేయలేదు. ఈ 1 ఏడాది మీకు అన్నం పెట్టకపోవడం వల్ల నేను కేవలం మంచినీళ్ళే తగు బతుకుతున్నాను, నేను అన్నం తినలేదు. మీకు అన్నం పెడితే కానీ నేను తినలేనన్నాడు ఆయన. అనగానే దుర్వాసుడు తెల్లబోయాడు. మీరిప్పుడు వచ్చి మళ్ళీ భోజనం చేసిన తర్వాతే మళ్ళీ యమునికి వెళ్ళి స్నానం చేసి భోజనం చేయనట్టే, మళ్ళీ ఎవరికా నాయనోయ్ అన్నాడు ఆయన. లేదు రండి, వెళ్ళి రండి అనగానే ఈసారి బుడుంగును ములిగి పరిగెత్తుకొచ్చాడు. పాత అనుభవం ఒకటి కదా, అందుకని వెళ్ళి బుడుంగును ఒక్క ములుగు ములిగి పరుగు పరుగును రాగానే పరమ పవిత్రమైన అన్నం తన భార్య తాను స్వయముగా వండి పీకదాకా పెట్టారట. కంఠ పర్యంతం ఆకంఠ పర్యంతం భోజనం పెట్టి ఆయన తిని వెళ్ళాక ఆయన ఎంతో ప్రేమతో దీవించాక, ఎంత గొప్పవాడివయ్యా అని మనస్ఫూర్తిగా దీవించి వెళ్ళాక ఆయన విడిచిపెట్టిన మిగతా అన్నం అగ్నిలో మిగిలింది, తాను తన భార్య తిన్నారు. ఆ మహాత్ముడి గుణములు చాలా గొప్పవి. ఆయన ఇప్పుడు శరీరముతో సైతంగా వైకుంఠానికి వెళ్ళి ఉన్నాడు. ఆయన వైవస్వతమును వంశస్థుడు, నాభాగుని పుత్రుడు, ఆ అంబరీషుడు పరాతస్మరణీయుడు. ఆ మహాత్ముడిని తలుచుకున్న వాడికి ఎప్పుడూ కూడా అపమృత్యు భయం ఉండదు అని సుఖయోగీంద్రుడంతటి వాడు పరీక్షిత్తుకు చెప్పాడు. ఆ తర్వాత ఏమన్నాడు, ఆ వంశంలోనే పుట్టిన మరొక అద్భుతమైన గొప్ప వ్యక్తి కచ్చబుతా విను. పూర్వం సౌభరి అని పేరు కలిగిన ఒక ముని ఉండేవాడు. ఈ ముని యమునా నది దగ్గరకు వచ్చాడు. యమునా నది అంటే ఇప్పుడు అన్ని చోట్ల యమున ఉన్నది కానీ బృందావనం దగ్గరకు వచ్చాట. బృందావనంలో కాళింది అని పేరు కలిగిన ఒక లోతైన మడుగు ఉంది. అంటే మడుగని ఎందుకంటారంటే దాన్ని నదులలో ఒక్కో చోట బాగా అగాధమైన లోతైన ప్రాంతాలు ఉంటాయి, నదులన్నీ ఒకే రకంగా ఉండవు కదా. నదుల్లో ఓ చోట ఎత్తుంటుంది, ఓ చోట లోతుంటుంది. నదులలో బాగా లోతుగా ఉన్న ప్రాంతానికి మడుగు అని పేరన్నమాట. అందుకే నదుల్లో దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా చూడాలి. ఒక్కో చోట మెట్టు దిగామంటే కింద అగాధంలో గడిపోతాం. అలాంటి అగాధమైన ఒక ప్రాంతానికి కాళింది హ్రదం అని పేరు. కాళింది అంటే యమునకి మరో పేరు. సూర్యుడి యొక్క కూతురు, సూర్యుడికి వైవస్వతములు పెద్ద కొడుకు, ఆ తర్వాత యమధర్మరాజు. యమధర్మరాజు తర్వాత కూతురు పుట్టింది, ఆ కూతురే యమున లేక కాళింది. ఈ కాళిందే నది కింద ప్రవహించింది. ఆ మడుగు దగ్గర అయిన ఒడ్డు దగ్గర కూర్చుని రోజు జపం చేసుకుంటూ ఒక్కే నేరేడు పండు చెట్టు మెంచి రాలితే అది తిని అందులో కొంత భాగాన్ని చెరువులో ఉన్న చేపలకు పెట్టేవట. ఒక్క పండు అండి నేరేడు పండు, అందులో సగం తను తినేవట, మిగతా సగం చేపలకు ఆహారంగా వేసేవట. ఎంతోమంది మహాత్ములు అలాంటి వాళ్ళు ఉన్నారు. ఆయన భూతదయ కలిగిన వాడు. అందుకే ఒక్క పండే తినాలని నియమం పెట్టుకుని అందులో సగం మళ్ళీ ఇతరులకు నైవేద్యం పెట్టేవాడు ఆయన. ఆ చేపలన్నిటితో ఈయనకి స్నేహం ఏర్పడింది. ఆ చేపలకు ఒక రాజుగారు ఉండేవాడు. ఆయన రోజు తన భార్యలతో పాటు కొంచెం ఒడ్డుదాకా వచ్చి ఆయన పాదాలకి అభిషేకం చేసేవాడు. ఎలాగా, చేపలకి తోకలకి నీళ్లు ఉంటాయిగా, ఆ నీళ్లను జల్లి ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్లు మళ్ళీ తమ ఎత్తుమే జల్లుకునేవాట. రోజు వచ్చి మానవ భాషలో, మహాత్మా నేను నా భార్యలు మా పిల్లలందరం నీ శిష్యులం, నీ పాదసేవ చేస్తాం, మాకు మంత్రోపదేశం చేసి భాగవతం చెప్పమంటే ఆయన రోజు భాగవత కథలు చెప్పేవాడు. 500 సంవత్సరముల పాటు ఆయన వాళ్ళకి భాగవతం చెప్పాట. నేను 40 రోజులు ఇంత చేసి, ఓన్లీ 40 డేస్. ఆయన 500 ఏళ్ళు చెప్పాట. ఆయన ఆయుర్దాయం గొప్పది. నాకు కూడా అంత ఆయుర్దాయం, మీకు కూడా అంత ఆయుర్దాయం ఉంటే మనము చెప్పుకోవచ్చు. అందువల్ల మొత్తం మీద ఉన్నంతలో సద్వినియోగం చేసుకుందాం. ఇంతలో ఏం జరిగింది, ఒక రోజున చేపల రాజుగారు, ఆ మత్స్యరాజుగారు భార్యతో కలిసి నదిలో విహరిస్తున్నాడు. భార్యాభర్తలు అన్నాక ఎంతో ప్రేమగా ఉంటారు కదా, అది చూశాడు ఈయన. ఓరి బాబాయ్, చేపలు కూడా చక్కగా భార్యాభర్తలుగా కలిసి ఎంత బాగా తిరుగుతున్నాయో, జలకాలాటలలోని పాడుకుంటున్నాయి, నాకు కూడా ఓ భార్య ఉంటే ఎంత బాగుందనిపించింది. తపస్సు చేసుకోవడానికి వచ్చిన వైరాగ్య సంపన్నుడు బాల్యంలో. అందుకే సాంగత్యం ఇంత ప్రమాదం. అవి చేపవనివ్వండి పాపవనివ్వండి, మొత్తం మీద పాపం పాపమే. ఈయన కాముకుడైపోయాడు. అంటే బలవాన్ ఇంద్రియ గ్రామో విద్వాంసమపి కరషతి అన్నారు. జ్ఞానం ప్రకారం అందరినీ ప్రేమించాలి, ఎవరితో ఎక్కువ అటాచ్మెంట్ ఉండకూడదు, భవబంధం పెట్టుకోకూడదు. ఈయన బంధం పెట్టుకుని వాళ్ళ ఇళ్లకు కూడా వెళ్ళడం మొదలెట్టడంతో ఈయనకి తెలియకుండానే వాళ్ళ యొక్క వ్యామోహం తగిలింది. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి కదా, అందుకని ఈయన బాగా ముసలాడైపోయాడు. గడ్డాలు మేసాలు నెరిసిపోయాయి, జుట్టు అంతా తెల్లగా వెండైపోయింది. వణుక్కుంటున్న తలకాయతో బయలుదేరి వెళ్ళి మాంధాత మహారాజు దగ్గరికి వెళ్ళాడు. మాంధాత గారికి ముచుకుందుడు వంటి కొడుకులు చాలా మంది ఉన్నారు. ఆ ముచుకుందుడు అనే కొడుకులతో పాటు ఆఖరణ 50 మంది కూతుళ్ళు పుట్టారు. ఈ 50 మంది కూతుళ్ళు పరమసుందరీమణులు, అందరూ ఒకే కానుపులో పుట్టారు ఏకంగా. అందుకని కవలలు పైగా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయన ఆ కవలలను చూచి, మాంధాత మహారాజా, నేను ఈ మధ్యన ఒక సంసారాన్ని చూశాను, నేను సంసారంలో అడుగు పెట్టాలనుకుంటున్నాను. నీకు 50 మంది కూతుళ్ళు ఉన్నారు, ఒక్క కూతుర్ని నాకు ఇచ్చి కన్యాదానం చేయకూడదంటే ఈ ముసలాయన్నికి నా కూతుర్ని ఏమిస్తాం అనుకుని ఆయన కొంచెం నెపం పెడదాం అనుకుని, నాకేం అభ్యంతరం లేదయ్యా, నా కూతుళ్ళ చేతికి దండ ఇస్తాను, స్వయంవరం చాటాను, రేపు పొద్దున్న ఎక్కడెక్కడి రాజకుమారులు స్వయంవరంలో వచ్చి ఆసనాల్లో కూర్చుంటారు. స్వయంవరం అంటే ఏమిటి, ఆడపిల్లల చేతికి పూర్వం దండిచ్చేవారు, ఎదురుగుండా ఆహ్వానం చేసిన రాజుల్ని కూర్చోబెట్టేవారు. రాజులు పండితులు ఎవరైనా రావచ్చు. అప్పుడు అమ్మాయిని, అమ్మాయి నీ చేతికి దండిచ్చాను, వీళ్ళల్లో ఎవడు నచ్చాడో చూడు, నచ్చిన వాడి మెళ్ళలో ఈ దండ వెయ్యి, ఆ దండ ఎవడి మెళ్ళలో వేస్తే వాడు నీ భర్త అనేవారు. ఆ వచ్చి కూర్చునేవాళ్ళు కూడా స్వయంవరం అంటే ఇష్టపడి రావాలి. మళ్ళీ వచ్చి దండేశాక నేను పెళ్లి చేసుకోను అనేవాడిని అక్కడికి తీసుకురాకూడదు. ఆ అమ్మాయి వెళ్ళి పెళ్లి చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఇష్టపడేవాడు ఆసనాల్లో కూర్చుంటారు. కూర్చున్న వాళ్ళలో వీళ్ళు వెతుక్కుని, ఆ వీడు బాగానే ఉన్నాడు, వీడికి డబ్బు ఉంది, ముందే ఎంక్వైరీలు చేసేవారులేండి. ఇప్పుడు ఇంటర్నెట్ కొట్టినట్టుగా ఆ రోజుల్లో కూడా సిబిసి ఐడి ఉండేవారు. ఈ కుర్రాడు మంచివాడు అనుకుంటే వాళ్ళు దండ వేసేవారు. ఎంత సుఖం ఉండే ఆ రోజుల్లో. స్వయంవరం అంటే అది. ఇప్పుడు అన్ని మ్యారేజ్ బ్యూరోలు తయారయ్యాయి, కానీ ఈ బ్యూరోలన్నీ 100 రోజులు అయిపోతున్నాయి. మొత్తం మీద ఆ రోజుల్లో ఉన్న స్వయంవరం ప్రకారం ఆయన ఏమన్నాడు, నా కూతుళ్ళకి దండిస్తాను, ఎవరైనా నీ మెళ్ళలో దండ వేస్తే పెళ్లి చేసుకోవచ్చు, వాళ్ళు దండ వేయకపోతే నేనేం చేయలేను అన్నాడు. ఈయన ఆలోచనలో పడ్డాడు. ఆహా, మా అంధాత పిల్లనివ్వలేను అనలేక నా పిల్లని నీకు ఇవ్వను అని చెప్పక ఇంత నాటకం ఆడతావా, చూసుకున్నా మహిమ అని యోగ శక్తితో మంచి పాతికాళ్ళ పడుచుకుర్రాళ్ళ తయారైపోయాడు. కిరీటం నెత్తి మీద పెట్టుకుని, కుండలాలు పెట్టుకుని, టీవీగా పట్టు వస్త్రాలు కట్టుకుని మన్నాడు ఆఖరణ చివరిలో కూర్చున్నట్టు కావాలని ఈ పంక్తిలో. ఎందుకంటే ఆడపిల్లలు అందరినీ చూశాక కానీ వరించకూడదని ఒక శాస్త్రం. అందరినీ చూశాక అప్పుడు ఎవరు నచ్చితే వాళ్ళ మెళ్ళలో దండయ్యాలి.
వాళ్ళు అలా చూస్తూ ఆఖరిన గేటు దగ్గర ఉన్నటువంటి ఈయన చూచారు. ఈ 50 మంది కూడా దండ పట్టుకొచ్చి, ఎంతకంటే అందగాడు ఎవడు బాబోయని 50 మంది ఆయన మెళ్ళలోనే దండేశారు. అప్పుడు రాజుగారికి మతిపోయి, నువ్వెవరు అంటే నిన్న వచ్చాయని అన్నట్ట. ఏది, ఆ రిటైర్ అయిపోయిన ముసలాయనవి? అవునండి అన్నాడు ఆయన. యోగశక్తితో పడుచువాడి అయ్యానన్నట్ట. యోగాభ్యాసం వల్ల ఇంద్రియ నిగ్రహంతో తపస్సు చేస్తే ఎవడైనా అంత గొప్పవాడు అవుతాడు. తాత్కాలికంగా ఎవడైనా వ్యామోహితుడయ్యినా జ్ఞానులు ఎప్పుడూ తమ తపశ్శక్తితో గొప్పవాళ్లే. సరే, వాళ్ళ 50 మందిని పెళ్లి చేసుకున్నాడు. 10,000 సంవత్సరాలు సంసారం చేశాట ఆయన. 10,000 సంవత్సరాలు గడిచాక ఒకరోజున పొద్దున్నే, అయ్యో సంధ్యావందనం మర్చిపోయాను, సంధ్యావందనానికి నీళ్లు తీసుకురండి అన్నట్టు భార్యల్ని. వాళ్ళు నవ్వి, ఎన్నో సంధ్యావందనం ఇది, నేటికి 10,000 సంవత్సరాల క్రితం సంధ్యావందనం చేశావు, ఆ తర్వాత సంధ్యావందనం లేదు, మా వందనమే తప్పన్నారు. అప్పుడు ఆయన మతిపోయి, పెళ్ళై 10,000 ఏళ్ళు గడిచిందా, ఇన్నాళ్ళు నేను అసలు కర్మలే మర్చిపోయానా, స్నానం సంధ్యావందనం పోయిందంటే అవునండి భోగాల్లో పడ్డామన్నారట. అయ్య బాబోయ్, అందుకే కదా ఈ సంసారం ఇంత భయంకరం అన్నారు అని వెంటనే, సంగంత్యజేతం మిథునవ్రత్రిణాం ముముక్షుభి సర్వాత్మనా నవిసృజేత్ బహిరింద్రియాణి ఏకశ్చరన్ రహసి చిత్తమనంత ఈశే యుంజీత తద్వ్రతిషు సాధుషు చేత్ ప్రసంగః. సాధువులు సజ్జన సాంగత్యం చెయ్యాలి, సంసారంలో ఉన్న వ్యామోహాల మీద పడకూడదు. సాంగత్యం పరమదోషమని తెలుసు. మహాతపస్సు చేసుకున్న నేను కూడా చేపలతో స్నేహం వల్ల కదా భ్రష్టుండైపోయాను అనుకుని వెంటనే భార్యామణుల్ని, మీ అందరికీ తలో బిడ్డ పుట్టుగాక, నన్ను విడిచిపెట్టేస్తే నేను తపస్సుకు పోతానంటే మహాత్మా వెళ్ళిరండి అన్నారు. వాళ్ళు కూడా జ్ఞానం కలిగిన వాళ్ళు కనుక బాహ్య ఇంద్రియములు అంతరింద్రియములను నిగ్రహపరిచి సౌభరి అనేవాడు మహాతపస్సు చేసి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఆ వెళ్లే ముందే ఓ తమాషా జరిగింది. ఆయన ఇంక అన్నిటినీ విడిచిపెట్టాడు. ఆయన విడిచిన ఈ మత్స్యరాజుగారు రోజు ఆయనకి కాళ్ళు కడిగేవాట. ఒకరోజు నేను పొద్దున్నే చెరువులో స్నానానికి వెళ్ళి అర్ఘ్యం ఇవ్వబోతూ ఉండగా ఆకలి తట్టుకోలేక గరుత్మంతుడు మహావేగంగా అక్కడికి వచ్చేశాడు. గరుత్మంతుడు ఆకాశం నుంచి రెక్కలతో టప్ప 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 ఎగురుకుంటూ వస్తూ ఉంటే ఆ రెక్కల గాలికి ఆ చుట్టుపక్కల ఉన్న అడవులు కొండలు ఊగిపోయాయి. ఏకంగా అక్షీణ కనక సన్నిభ పక్ష యుగోద్భూత ఘోర పవమాన మహావిక్షేప కంపితానేక క్షోణి ధరేంద్రుడగుచు గరుడు వచ్చన్. బంగారపు రెక్కలతో, మంచి బంగారం వంటి రంగు కలిగిన రెక్కలతో టప్ప టప్ప కొట్టుకుంటూ పైనుంచి ఎగురుతూ వస్తూ ఉంటే ఆ గాలికి కొండలు చెట్లు సముద్రాలు అన్నీ ఎగిరిపోయాయి ఒక్క దెబ్బకి. ఈ చెరువంతా పైకి కిందకి లేచిపోయింది. ఆ విధంగా అల్లార్చుకుంటూ వచ్చేశాడు ఆయన. వచ్చి వద్దు వద్దు అంటున్నా వినిపించుకోకుండా, సౌభరి యొక్క మాట వినకుండా ఆ మడుగులో అడుగు పెట్టి పాప మత్స్యరాజును తినేశాడు ఆకలి తట్టుకోలేక. ఆ పూట ఆయనకి ఆహారంగా వస్తానన్న పావు రాలేదు. అందుకని ఆకలికి ఆ మత్స్యరాజును తినగానే ఆడచేపలు ఏడ్చి, మహర్షి నీ కళ్ళెదురుగుండా మాకు వైధవ్యం వచ్చింది, నీకు ఎంత సేవ చేశామని మొరపెట్టుకుంటే ఆయన జాలిపడి, నీ భర్త చచ్చిపోయిన అతన్ని మిమ్మల్ని నా తపశ్శక్తితో శాశ్వత బ్రహ్మలోకానికి పంపేస్తున్నానని పంపేసి, నా తపశ్శక్తిని వీళ్ళని రక్షించడానికి ఉపయోగించాను, నాకు ఉపయోగపడలేదు, నా మోక్షాన్ని పాడి చేశావు, సాంగత్యం వల్ల నాకు ఇన్ని దోషాలు వచ్చాయి, ఓయి గరుడ ఇదే నీకు నా శాపం, నే వద్దంటుంటే వినకుండా ఈ మడుగులో అడుగు పెట్టి చేపని తిన్నావు గనక ఈ రోజు నుంచి నువ్వు ఈ మడుగులో అడుగు పెట్టి ఎవరినన్నా చంపాలనుకున్నావా, నీ తల పగిలి 1,000 చక్రాలు చచ్చిపోతావని చెప్పించాడు. అందుకని కాళీయుడు అందులో దక్కున్నాడు. ఇప్పుడు అర్థమైందా మీకు? ఆ శాపం సౌభరి ఇచ్చాడు. దాంతో అప్పటి నుంచి ఆ మడుగులోకి మాట వరసకు కూడా గరుత్మంతుడు అడుగు పెట్టేవాడు కాదు. దాంతో ఈయన, మళ్ళీ నాకు ఇది ఎక్కడ గొడవండి, సాంగత్యం అనేది ఎంత కొంభముంచుతోందని ఈసారి అందరినీ విడిచిపెట్టి ఏకాంతంగా హిమాలయాలలో తపస్సు చేసి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఇది పరమ పవిత్రమైన సౌభరి యొక్క కథ. ఇక తర్వాత భగీరథుడు సగరుడు మొదలైనటువంటి వాళ్ళ కథతో రేపటి కార్యక్రమంలో అడుగు పెడతారు. రేపు రామకథ వస్తుందండి, మధురమైన పోతరగారి నోటి కళ్ళ నుంచి వచ్చిన రామకథ. రేపటితో నవమ స్కంధం పూర్తవుతుంది. ఇంకా ఎల్లుండి నుంచి ఇదిగో భాగవత కథానాయకుడు కృష్ణావతారం మొదలవుతుంది. ఇక కృష్ణుడి లీలలు, కృష్ణుడి చరిత్ర వచ్చిందంటే అది ఎన్ని రోజులైనా సరిపోదు, కానీ ఒక 20 రోజులు అవి అన్నమాట. ఆ 20 రోజులు ఆ శ్రీకృష్ణ చరితామృతం విని తరిద్దాం. మళ్ళీ రేపు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాస్ సమస్తా సుఖినో భవంతు.